పవిత్ర ఆత్మక దైవస్వరూపులు పరమ పూజనీయమైనటువంటి కాళీ వరప్రసాద్ బాబాజీ గారికి, అలాగే వారి అనుంగ బిడ్డలైనటువంటి యొక్క మాతాజీ గారికి, అలాగే వేదిక నిర్దేశిస్తున్నటువంటి నిర్మలానంద స్వామి గారికి, మాతా జ్యోతిర్మయానంద గారికి నమస్కరిస్తూ మనందరి యొక్క హృదయంగా ప్రకాశిస్తున్నటువంటి స్వయంభూ పరమాత్మకు ప్రణమిల్లి ఈ పరమ పునీతమైనటువంటి యొక్క కాలం ఇది కార్యక్రమంలో రెండవ రోజు మొదటి పూట ఈ శ్రవణ యజ్ఞంలో పాల్గొంటున్నాం. శ్రవణం ప్రథమం కృత్వా ద్వితీయం మే మననం తదా అని శాస్త్రం చెప్తుంది. యా శ్రవణంతోనే తృప్తి పడకూడదు, శ్రవణం కేవలం పరోక్ష జ్ఞానాన్ని కలిగిస్తుంది. చేసినటువంటి శ్రవణాన్ని ఎప్పుడైతే మళ్లీ మనన నిధిధ్యాసాలకు చేర్చుకుంటామో అప్పుడే అది దృఢ అపరోక్ష జ్ఞానమై నీకు ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్తున్నా. కాబట్టి ఇలాంటి పరమ పునీతమైనటువంటి యొక్క శ్రవణ యజ్ఞంలో కాలాన్నంతా కూడా పునీతం చేసుకుంటున్నాము. అలాంటి మహత్తరమైనటువంటి కాలమే మన జీవితంలో నిజమైనటువంటి కాలం. మన పెద్దలు అంటారు, అయ్యా వాడు కాలాంతకుడు రా అంటారు. అంటే కాలాంతకుడు అంటే దోపిడీ గాని ఇంకోటి ఏదో చేసేవాడు కదయ్యా. భగవత్ స్వరూపమైన కాలాన్ని భగవదాయత్త చిత్తముతో కడుపకుండా కేవలం అనిత్యమైనటువంటి యొక్క విషయ ప్రాపంచిక విషయాలందు ఎవడైతే దుర్వినియోగం చేస్తాడో వాడే కాలాంతకుడు. కాలాన్ని అంతం చేస్తున్నా. కాబట్టి అలా కాలాంతకలం కాకుండా కాలం భగవత్స్వరూపమని ఎదిగి ప్రతి క్షణక్షణం కూడా వెలుగుమయం చేసుకుని జీవితాన్ని ధన్యమయం చేసుకోవటానికే భగవద్గీత వెళ్ళసింది మన జీవితానికి. వేదేషు పౌరుషం సూక్తం ధర్మశాస్త్రేషు మానవ భారతే భగవద్గీత పురాణేషు వైష్ణవం అని చెప్పి ఒక శ్లోకం చెప్తారు. అయ్యా వేదంలో పురుష సూక్తం ఎంత ఘనమైనటువంటి స్థానాన్ని అధిష్ఠించి ఉందో, అలాగే ధర్మశాస్త్రంలో మనుశాస్త్రం ఎంత పునీతమైనటువంటిదో, అలాగే పురాణములలోకి వెళ్ళటం కూడా ఆ విష్ణు పురాణం ఎంత గొప్పదో, అలాగే భారతములో భగవద్గీత అంత ప్రధానమైనటువంటి స్థానం వహించి ఉంది. సర్వశాస్త్రమయీ గీత, నువ్వు ఉపనిషత్తులు చదివే అద్వైత జ్ఞానాన్ని పొందాలనుకున్నావు, అలాగే ఆ ధర్మశాస్త్రాలు అధ్యయనం చేసే ధర్మాన్ని పొందాలనుకున్నావు, అలాగే పరమ పునీతమైనటువంటి నిష్కామ కర్మను ఆచరించేసి హృదయ శుద్ధిని సంపాదించుకునుకోవాలనుకున్నావు, ఇవన్నీ కూడా భగవద్గీతలోనే ఇమిడి ఉన్నాయా. కాబట్టే ఇది కాండత్రయాత్మకమైనటువంటిది భగవద్గీత. ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం, ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినప్పటికీ కూడా భగవద్గీతను ఒక్కటి అధ్యయనం చేయకపోతే అవన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి యొక్క నిస్సంకల్ప స్థితిని కలిగిస్తాం. కాబట్టి అన్నింటికీ ఆధారభూతమైనటువంటి భగవద్గీత శాస్త్రం ఏదైతే ఉందో, ఇతర శాస్త్రాలు చదవకపోయినా పర్వాలేదు కాని భగవద్గీత మాత్రం అధ్యయనం చేయకపోతే నీకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి యొక్క భగవద్గీతలో ఇందాక మన పురుషోత్తర గారు చెప్పారే, ఎంత చక్కటి భావం అండి. ఆ పాట ఒక్కటి నేర్చుకుంటే చాలు సర్వవేదముల యొక్క సారం వస్తుంది. భగవంతుడు కూడా చెప్తాడు, అయ్యా మత్త పరతరం నాణ్య కించిదత్తి ధనుజయ మై సర్వమిదం ప్రోతం సుత్రే మణిగినాయవ. అర్జున నాకు మినహా ఈ లోకంలో ఏ వస్తువు కూడా లేదయ్యా, సర్వము నన్ను ఆశ్రయించే ఉంది. సప్త ప్రపంచంలో నువ్వు దర్శించినటువంటి సప్త ప్రపంచానికి అన్యంగా నువ్వు లేవు. నీ అందే స్వల్ప ప్రపంచం అంటే సప్త ప్రపంచం కల్పించబడింది, నీ అందే దర్శింపబడింది, నీ అందే లయించబడింది. మరి ఈ ఆ యొక్క సప్త ప్రపంచానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏమైనా వచ్చారా? లేదే. నీయందే బ్రహ్మత్వరూపమై ఈ స్వప్న ప్రపంచం కల్పించబడింది, నీయందే విష్ణుస్వరూపంతో ఈ యొక్క ప్రపంచాన్ని నిలకడగా పోషించగలిగింది, అలాగే బ్రహ్మ రుద్రరూపంతో నీలో లయింపబడింది. ఈ స్వప్న ప్రపంచం కాదయ్యా, ఇది బాహ్యమైనటువంటి యొక్క జాగ్రత్త ప్రపంచం అంటే ఇది కూడా అంతే. ఇది కూడా కేవలం నీ కల్పితం మాత్రమే గాని ఇది సహజమైనటువంటిది. ఒక్కతూరి నీ దృష్టిని సాధించి చూడు, దృష్టింగానమయం కృత్వా పశ్యే బ్రహ్మమయం జగత్తు. బహిర్ముఖ వృత్తితో చూసినప్పుడు ఇది ప్రపంచం, అంతర్ముఖ దృష్టితో చూసినప్పుడు ఇది బ్రహ్మ. ఆ విధమైనటువంటి మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని బోధిస్తున్నటువంటిదే భగవద్గీత. గాంధీజీ గారు ఒక్కతూరి తమన టేబుల్ పైన అన్ని పుస్తకాలు పెట్టుకున్నాడు, సర్వమత సారాన్ని గ్రహించినటువంటి మహానుభావుడు. ఈ క్రిస్టియన్ ఫాదర్ యొక్క ఆయన వచ్చాడట, వచ్చి చూస్తే బైబిల్ భగవద్గీత పైన ఉండే చూశాడు. వారిది ఎక్కడి పోయినా ఒక్కరి దృష్టే కాకి దృష్టి పాపం. వెంటనే ఆయన అన్నాడు, ఏమయ్యా మా బైబిల్ చూశావా, మీ భగవద్గీత పైన ఉందండి.
వెంటనే గాంధీజీ గారు అన్నారు, మా భగవద్గీత తీసేస్తే నీ బైబిల్ ఏమైతుంది? అంటే ఏమిటి అర్థం? ఏ మీ యొక్క బైబిల్ చెప్పి వేదాంతాన్ని ఇది ఇంతేని ఆఖరి చేసిందో అక్కడి నుంచి స్టార్ట్ అయిందయ్యా మా భగవద్గీత. అంటేమిటి? ఈ జగత్తులో కార్యణ కారణ స్వరూపాలు ఉంటాయి, కార్యం ఒకటి కారణం ఒకటి. కారణం లేకపోతే కార్య వస్తువు ఉండటానికి వీలేదు. కాబట్టి అలాంటి కారణ స్వరూపమైనటువంటి యొక్క వస్తుతత్వాన్ని గుర్తింపజేసే మహత్తరమైనటువంటి శక్తి ఒక్క భగవద్గీతకు ఉందే గాని ఇంకా ఏ శాస్త్రానికి లేదు. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి యొక్క భగవద్గీత యజ్ఞాన్ని 3 రోజులు మనం జరుపుకుంటున్నాం. ఇది 2వ రోజు మొదటి పూట. ఇంకెంతుందండి టైం? ఇంకొకటిన్నర రోజు ఉంది అంతే. ఈ రోజు మనం ఈ యొక్క 3 రోజుల్లో ఈ మహత్తరమైనటువంటి కాలం యొక్క విలువను గుర్తెరిగితే జీవితం ధన్యమైపోతుంది. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, అర్జున నాకు మినహా ఈ లోకంలో ఏ వస్తువు లేదు. అంటే అర్థమేమిటి? ఆధార స్వరూపం పరమాత్మ, ఆధేయం అన్నటువంటిది ఏదైతే ఉందో అది జగత్తు. ఆధారం విడిచి జగత్ అన్నటువంటిది ఉండటానికి వీల్లేదు. కాబట్టి ఈ అన్నింటికీ కూడా సర్వేగ సమస్తమైనటువంటి యొక్క నామరూప జగత్తు కంతా కూడా ఆధారము నేనే. నేను లేకపోతే జగత్తు ఉండటానికి వీల్లేదు. జగత్తు లేకపోయినా నేనుంటాను, కానీ నేను లేకపోతే మాత్రం జగత్తు లేదు. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి అద్వైత జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉంది. కాబట్టి భగవద్గీత అన్నటువంటిది ఎవరు ఒక్క శ్లోకాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటే కూడా వారి జన్మ సార్థకమైపోతుందని చెప్పేసి భగవంతుడు ఇక్కడ హెచ్చరిక చేస్తారు. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి భగవద్గీతను, ఈ మహత్తరమైనటువంటి జ్ఞానం మనకు లభించాలి అంటే ఆయన మొట్టమొదట నిష్కామ కర్మ యోగాన్ని గురించి మొదటి అధ్యాయం మొదలుకొని 6వ అధ్యాయం వరకు చెప్పాడండి. ఎందుకంటే ఉపనిషత్తులు చెప్తున్నాయి కర్మణా వర్జ్యతే జంతువు అని, అలాగే న కర్మణా న ప్రజయ ధనేన త్యాగే నైకేన అమృతత్వ మానుషు. కర్మ వల్ల పొందేది కాదు, ధనం వల్ల ధనేతరాల వల్ల పొందేది కాదు, న ప్రజయ సంతానం వల్ల కూడా పొందేది కాదు. మరి దేని వల్ల పొందబడుతుందయ్యా అని సత్స్వరూప స్థితి పరమాత్మ సాక్షాత్కారం అంటే త్యాగే నైకేన అమృతత్వ మానుషు. త్యాగం అనేది ఒక్కటి ఉంటే చాలండి, అయ్యా మేమన్నీ త్యాగం చేశానండి, ఇల్లు వదిలాను, భార్యా బిడ్డలు వదిలాను, ధనం ధనేతరాలు అన్ని వదిలినాను, కానీ నేను దేహం అనే భావం నీకు పోలేదే. ఎన్ని త్యాగం చేసినప్పటికీ కూడా, సర్వసంగ పరిత్యాగ అయినప్పటికీ కూడా దేహాత్మ బుద్ధి ఏ కొంచెం ఉంటుందో అలాంటి వారు నిజమైనటువంటి త్యాగం కలిగిన వారు కాదు. వశిష్ఠ మహర్షుల వారు ఒక తూరి తన శిష్యకోటికంతా బోధ చేస్తూ ఉన్నాడు. బోధ ప్రయత్నం అంటే బోధ మొదలు పెట్టే తాగా ఆయనకు ఎంతమంది శిష్యులు వచ్చి ఆశ్రమవాసులు కూర్చున్నా ఆయన మొదలు పెట్టేవాడుగా. జనక చక్రవర్తి వచ్చి కూర్చుంటేనే ఆయన స్టార్ట్ చేసేవాడు. ఇక్కడున్నటువంటి సన్యాసులు బ్రహ్మచారులు వీళ్ళంతా అనుకున్నారట, ఈ స్వామికి కూడా రాజుల పైన అభిమానం ఇంత, ఈ ధనేతరాల పైన వీళ్ళకు కూడా మమకారం పోలేదు అని చెప్పేసి మనసులో అనుకున్నారు. కానీ మనసులో అనుకున్నటువంటి మాట ఆయన సర్వంతర్యామి కాబట్టి గ్రహించారు. అయ్యయ్యో నా శిష్యులు పొరపాటు పడుతున్నారే, ఆయన అధికారత్వాన్ని గుర్తించలేకపోతున్నారే, ప్రత్యక్షంగా చూపించాలని చెప్పేసి సభ ప్రారంభమైపోయింది. శ్రవణం జరుగుతుంది. శ్రవణ మధ్యంలో తన యొక్క యోగ మహిమ చేత ఆ మిథులాపఠనమంతా కూడా దగ్ధమయ్యేటట్టు సంకల్పం చేశాడు. అక్కడంతా మలమలా మాడిపోతున్నారు, భటులంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. మహారాజా పట్టణం అంతా ధ్వంసమైపోతుంది, అగ్నిహోత్రునికి ఆహూతమైపోతుంది అని చెప్పేసి మొరపెట్టుకుంటుంటే ఈయన అలాగే శ్రవణం చేస్తున్నారు. సరే ఆ మాటలు విన్నటువంటి శిష్యులంతా దిక్కులు చూస్తున్నారు, అమ్మో అది ఇక్కడెక్కడికి వస్తుందో అని చెప్పేసి. సరే ఆ మళ్ళా కొద్దిసేపు నెలకల్లా ఆ యోగ మహిమ చేత అగ్ని అంతా కూడా పరిసర ప్రాంతాన్ని కూడా చుట్టుముట్టింది. ఈ దృశ్యాన్ని చూసినటువంటి వాళ్ళు శిష్యులున్నారే బ్రహ్మచారులు సన్యాసులంతా వారి వారి ఆసనాలు సంఖ్యలో పెట్టుకుని పరుగులు తీస్తున్నారు. జనకుడు మాత్రం అలాగే ఉంటుంది. వశిష్ఠులు మాస్టర్ వారు అన్నారు, ఏమయ్యా యోగాగ్ని అగ్ని చేత ఇదంతా దహింపబడింది, మిథులా పట్టణం అంతా నాశనం అయిపోయింది, మళ్ళా చుట్టూ పరిసర ప్రాంతానికి వచ్చింది, ఎందుకు ఇంకా అలా కూర్చున్నామంటే అప్పుడు ఒక్క మాట అన్నాడు, అయ్యా నాది అనబడే వస్తువు ఎక్కడుంది? నాలోనే ఉంది. ఏదైతే నాది నాది అంటున్నామో దాన్నింటికీ కూడా నేను సాక్షినై ఉన్నాను. ఈ భార్య నాది, ఈ బిడ్డలు నాది, ఈ రాజ్యం నాది అని ఏదైతే నాదని నువ్వు మనసుతో అంటున్నావో, ఏదైతే మనసులో భావన చేస్తున్నావో, వీటన్నింటికీ నువ్వు సాక్షే, కాని అవి నీవు కాదు. అయితే బాహ్యమైనటువంటి జగత్ అంటే మనం కాకపోవచ్చు, నీ స్వరూపమైనటువంటి దేహం కూడా నీవు కాదా అంటే ఈ దేహం కూడా నీవు కాదు. కారణం ఏమిటంటే నా ఒళ్ళు బాగలేదండి అంటాడు. ఒళ్ళు బాగలేదు, అస్వస్థతగా ఉంది, అనారోగ్యంగా ఉందంటే నీవు శరీరమై చెప్తున్నావా, శరీరానికి సాక్ష్యమై చెప్తున్నావా? ఒకసారి యోచన చేసుకోండి, శరీరమే మనమైతే చెప్పడానికి వీల్లేదు. ఆ శరీరం యొక్క మంచి చెడ్డలు గుర్తెరుగుతున్నటువంటి సాక్షివు కాబట్టి నా వల్ల అనారోగ్యంగా ఉంది, నా వల్ల చాలా బాగా ఉంది అని చెప్పేసి నీవు దానికి సాక్షిగా ఉండి దానికి మంచి చెడ్డలు గుర్తెరిగే సాక్షి. అలాగే మనస్సు, బుద్ధి, చిత్తము కూడా నీవు కాదయ్యా, అవి కూడా దృశ్యమే. ఎందుకు చాలా మంది అంటుంటారు నా మనసు బాగాలేదండి, ఊరుకోవయ్యా అంటే మనసు నీవే చెప్తున్నావా, మనసుకు వేరుగా ఉండి చెప్తున్నావా? ఒకసారి యోచన చేసుకో. మనస్సు నీవైతే చెప్పడానికి వేలు, మనస్సు వేరుగా ఉండి ఆహా నా మనసు ఎంత ఆహ్లాదంగా ఉందండి శ్రవణం చేస్తుంటే, అలాగే నా మనసు బాగలేదండి అంటే మనస్సుకు సాక్షివై మనస్సుకు కలుగుతున్నటువంటి మంచి చెడ్డలు గుర్తెరిగే సాక్షివి నీవు, మనస్సు నీవు కాదు. అలాగే బుద్ధి కూడా నీవు కాదు. ఎందుకు? ఆ బుద్ధి మాకు పనిచేయలేదండి ఆ టైంలో. అంటే ఏమిటి? వీడు బుద్ధి పని చేసేది చెయ్యంది తెలుసుకుంటే బుద్ధికి సాక్షి. కాబట్టి బుద్ధి ఎప్పుడు నీవు కాదు. ఇలా ఆలోచన చేసి చూస్తే అహంకారం కూడా నీవు కాదు. నా అహంకారంతో పనిచేసిందండి. అంటే ఏమిటి? వీటన్నింటికీ కూడాను సాక్షివై ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. నీవు అద్వితీయమైనటువంటి వాడు, ద్వితీయమైనటువంటి వస్తువు అంతా కూడా నీకంటే వేరుగా నీ ఎందు, అంటే నీకంటే వేరుగా ఉందంటే అక్కడ ద్వైతభావం వచ్చిపడుతుంది అని, అంటే నీకంటే వేరుగా ఉన్నట్లు అనిపిస్తుంది. వాస్తవికంగా లేదు. బావిలో నీడ ఉంది అన్నామా లేదన్నామా? ఉంది అంటే కనిపించలే, ఉంది అంటే చూసేవానికి ఉంది కానీ చూడలేనికి. అలాగే ఈ యొక్క జాగ్రత్త ప్రపంచం అంతా కూడా ప్రపంచ భావన కలిగినటువంటి వానికి ఉందే గాని బ్రహ్మభావన కలిగిన వానికి లేదు. కాబట్టి ఇలాంటి మహత్తరమైనటువంటి విషయాలన్నీ చెప్తూ ఉంటే జనకులు వారు వింటున్నారు. ఆ మాటలు అంటూనే ఆయన అప్పుడు అనుకున్నాడు శబాష్. అప్పుడు మళ్లీ తన యోగాగ్ని చల్లారింపజేసి యథాప్రకారంగా చేస్తే అల్లంత దూరం పరుగులు తీసినటువంటి సాధు సన్యాసులంతా కూడా మళ్లీ వెనక్కి మళ్లీ వచ్చి యథాప్రకారంగా కూర్చున్నారు. అప్పుడొక్క మాట అన్నారు, నాయన జనకుడు ఎందు గురించి ఆయన రానంత వరకు నేను సబ్జెక్టు మొదలు పెట్టలేదు, అర్థమైందా ఇప్పుడు? ఎందుకంటే మీరు మేము అన్ని వదిలిపెట్టి ఆశ్రమవాసులం అనుకుంటున్నారే తప్ప అన్నింటినీ వదిలినామన్నట్టు అహంకారాన్ని వదలలేదే. కానీ అది కూడా లేదు మహానుభావుని. ఎంత శ్రవణం చేస్తున్నారో చూసావా? అంటే ఏమిటి? తదేక నిష్ఠ గరిష్టత్వం ఎవరికైతే ఉంటుందో వాడు మాత్రమే అధికారి, మిగిలినటువంటి వాళ్ళ అధికారత్వానికి నోచుకోలేదు. అందుకే బ్రహ్మసూత్రాలలో 500 చిల్లరసులు ఉన్నాయి పాదాలు. వాటన్నింటికంటే ముందు అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అయిన తర్వాతనే బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి. ఏది అయిన తర్వాత? సాధన చతుష్టయ సంపత్తి కలిగిన తర్వాతనే చెయ్యాలి. నిత్యానిత్య వివేకము, యవత్ర పదాభోగ విరాగము, క్షమాది సత్య సంపత్తి, ముముక్షత్వం, ఈ నాలుగు పరిపూర్ణంగా ఉండాలి. ఈ నాలుగు పరిపూర్ణంగా ఉండాలంటే మొదట నీ హృదయం పవిత్రంగా ఉండాలి. ఆ హృదయ పవిత్రత కలిగేదానికే ఏ శాస్త్ర నిషిద్ధమైనటువంటి కర్మల వల్ల నీకు కలిగినటువంటి యొక్క దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని తద్విరుద్ధమైనటువంటి సత్కర్మల చేత ఆ దోషాన్ని వినుక్తం చేసుకున్నప్పుడే నీకు అధికారత్వం కలుగుతుందని చెప్పేసి భగవంతుడు మొట్టమొదట జ్ఞానాన్ని బోధించలే. 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ యొక్క లక్షణాలు చెప్పుకుంటా వచ్చాడు. ఎందుకు అంటే ముందు వస్తువు పైన అభిలాష కలిగేదానికి, ఆ వస్తువు యొక్క పూజ్యభావం పొందేదానికి దాని గొప్పతనాన్ని చెప్పాడు 2వ అధ్యాయంలో. నా 54వ శ్లోకం కానుంచి చెప్తాడు 18 శ్లోకాలు. వీటిపైన గండి రామకృష్ణానంద స్వామి వారు స్థితప్రజ్ఞ వైభవం అని చెప్పేసి ఓ మహత్తరమైనటువంటి గ్రంథం రాశారు. ఎందుకంటే ఆ శ్లోకాలు ఒక్కొక్కటి మనం బాగా ఆలోచన చేసినామంటే ఈ రోజు వచ్చిన భావం రేపు రాదు, రేపు వచ్చినట్టు భావం మరో రోజు రాదు. ఎందుకు? అది మహత్తరమైనటువంటి జ్ఞాన సముద్రం. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి యొక్క జ్ఞానాన్ని ఈనాడు మనం 3 రోజులు కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పరచుకున్నామంటే ఒక్క భగవద్గీత చాలయ్యా నువ్వు అధ్యయనం చేస్తే. ఎందుకు? ఆ మొదటి అర్జున విషాద యోగం అని మొదలు పెట్టాడు. విషాదం అంటే ఏమిటండి? దుఃఖము,
విచారం దుఃఖం అనేది వస్తుంది. విచారం లేని వాడు ఈ లోకంలో అవ్వడు లేడు. ప్రతివానికి విచారం ఉంది. ఉన్ని దాంట్లో నన్నా గురించి విచారిస్తుంటాడు, లేని దాంట్లోనైనా గురించి విచారం చేస్తుంటాడు. ఉన్ని దాంట్లను గురించి చేసేది, లేని దాంట్లను గురించి చేసేది, ఈ విచారంతా నీ ప్రాణానికి గ్రహచారమై పీడిస్తుందే తప్ప ఆ విచారం నీకు పరిపూర్ణమైన శాంతి కలిగించదు. అవిచారేణ కృతో బంధో విచారేణ నివర్తతే. ఎందుకు మనం దుఃఖితులై కూర్చున్నామంటే చెయ్యవలసినటువంటి నిజమైన విచారం చేయ, అనవసరమైనటువంటి యొక్క ప్రాపంచిక విషయాల గురించి చింతన చేస్తున్నావు, విచారం చేస్తున్నావు కాబట్టి నీ దుఃఖం ఆధ్యాత్మికంగా తొలగిపోవటానికి సాధ్యం కలగాలి. కాబట్టి నాయన, నువ్వు చేస్తున్నటువంటి విచారం ఏదైతే ఉందో, దేన్ని గురించి చేస్తే నీకు ఈ యొక్క దుఃఖం నివృత్తి కలుగుతుందో దాన్ని గురించి చేయరా. దేని గురించి అంటే అది దేని గురించో కాదయ్యా, నిన్ను నీవు గురించి విచారం. అసలు నువ్వు ఎవరు, నీ స్థానం ఏది, ఎందు గురించి ఇక్కడికి వచ్చినట్లు, అసలు వచ్చి పోవటం అనేది ఉందా అని ఒక్కతూరి యోచన చేస్తే, మానవుడు బాగా ఆలోచన చేస్తే ఇతర ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రాలు ఎన్ని చదివినా ఒక ఎత్తు, తన్ను తాను అవలోకన చేసుకుని తన యొక్క స్వరూప స్థితిని గురించి ఎవడైతే చింతన చేస్తాడో వాడికి పరిపూర్ణమైనటువంటి యొక్క శాంతి కలుగుతుంది. కర్ణాటక దేశంలో యోగి నారాయణ యతీంద్రుల వారనే వారు ఒక మహనీయుడు ఉన్నాడు. ఆయన ఆధ్యాత్మికమైనటువంటి తత్వాలు ఎట్లా మన ఆశ్రమంలో చెప్పుకుంటుంటారో, ఎంత అమోఘమైన తత్వాలని. వారు కూడా ఆ విధమైనటువంటి తత్వాలు చేశాడు. ఆయన ఒక మాట అన్నాడు, తన్ను తా తెలిసి తాదే దైవమురా. ఎవరో కాదయ్యా, తన యొక్క స్వరూప స్థితిని గురించి ఎవడైతే తెలుసుకుంటాడో వాడు దైవం. మనం అన్నింటినీ గురించి తెలుసుకుంటున్నాం కావని తెలుసుకుంటున్నాం గాని అన్నింటినీ తెలుసుకునే తన్ను మాత్రం మర్చిపోతున్నాడు. అదే మాయ. మాయ ఎక్కడో లేదండి, తన్ను తాను మరవటమే మహామాయ. తన్ను తాను జప్తి తెచ్చుకోవటమే జ్ఞానం. జ్ఞానం వేరుగా లేదు, జ్ఞానం నువ్వు అయ్యే ఉన్నావు. నువ్వు ఎప్పుడూ జ్ఞాన అజ్ఞాని అనుకున్నప్పుడు కూడా నువ్వు జ్ఞానమే. రజ్జువునందు సర్పభ్రాంతి కలిగినప్పుడు రజ్జు రజ్జుగానే ఉంది. ఆ రజ్జు జ్ఞానం కలగక పూర్వము తాడు తాడుగానే ఉంది. మళ్లీ ఆప్త వచనముల చేతనో ప్రయత్నం చేతనో కదిలించి మెదిలించి లైట్ చూసి ఇది పాము కాదు తాడు అని తెలుసుకున్నప్పుడు తాడు తాడుగానే ఉంది. ఈ మార్పు అనేది నీ ఎందొచ్చింది కానీ రజ్జువునందు రాలేదు. అలాగే ఏకమేవ అద్వితీయం బ్రహ్మన్నటువంటి నీ స్వరూప స్థితి అంత ఎప్పుడు కూడా మార్పులు లేవు. మార్పు వస్తున్నదంతా నీ యొక్క మనసులో వస్తుంది తప్ప బయట ప్రపంచంలో లేదు. కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా దీర్ఘమైనటువంటి విచారం చేసి అసలు నా స్వరూపమేమిటి, నేను ఈ చూస్తున్నటువంటి భౌతికమైనటువంటి దేహమేనా, నిజంగా మనం ఎవరయ్యాను అంటే నేనండి ఫలాని అల్లన్న పుల్లన్న ఏమేమో చెప్తున్నారు, అసలు నిజమైనటువంటి ఆ అడ్రస్ నీకు అదేనా కాదే. ఇదంతా లౌకికమైనటువంటి యొక్క దృష్టి. వేమన గారు ఒక మాట అన్నాడు, తనలో సర్వం ఉండగా, తన ఎందే సర్వం ఉంది, తనలో ఉన్నటువంటి సర్వస్వాన్ని మదిలిపెట్టి వెలిలో వెతికే తనువులమో చెడి ఎద్దుల ఏమనగ వలయు వినురావేమా. తనలో ఉన్నటువంటి స్వరూప స్థితిని గుర్తిరగలేక బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవాలని ఎవడైతే ప్రాగులాడుతున్నాడో వాడి శరీరం అనే తనువును మోసే ఎద్దుతో సమానం ఉన్నాడు. ఎద్దు ఎంత లగేజ్ మోస్తుందో దానికే తెలియదు. అలాగే తన యొక్క స్వరూపం తెలియనటువంటి వాడు ఒక ఎద్దుతో మొద్దుతో సమానం పొమ్మంట. ఈ శరీరం ఎంత లగేజ్ అండి. వివేకానంద స్వామి రైల్లో పోతే అక్కడ అమెరికా పోయినాడు. ఆయన స్వరూప స్థితి, ఆయన యొక్క అంటే ఆ స్వరూపమైనటువంటి యొక్క వర్చస్ అంతా చూసి ఆ పాశ్చాత్య దేశీయుడైనటువంటి వాడు పక్క సీట్లో కూర్చున్నాడు. అమాంతంగా ఆకర్షింపబడ్డాడు ఆయన మాటలకు, ఆయన స్వరూపానికి, ఆ దేహ దోషానికి. అనబడి ట్రైన్ దిగుతానే, ఏమండి మీదేమన్నా లగేజ్ ఉందా అన్నాడు. అవునండి ఉందన్నాడు. ఎంత ఉందన్నాడు, ఒక 60-70 కేజీలు ఉంటుంది. ఏది తీసుకోండి నేను మోస్తానన్నాడు. ఇదిగో మోస్తున్నాను కదా. ఏది లగేజ్, జ్ఞానికి తాను ధరించిన శరీరమే తనకు లగేజీ. రమణ మహర్షుల వారి దగ్గరికి వచ్చి ఒక ఆటో వాడు రిక్షా నిలబెట్టి ఆటో రిక్షాను బయటకు వచ్చారు. స్వామి నాకు మనం ఏమిటన్నా, నా ఆటోలో వచ్చి కూర్చుంటే నిన్ను ఫోటో తీసుకుని మా ఇంట్లో పెట్టి పూజ చేసుకోవాలన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, బిడ్డ నేనుండే బండి చాలదా, ఈ దేహమే ఒక బండి. కఠోపనిషత్తులో చెప్తాడు, శరీరం ఒక రథమయ్యా, ఇంద్రియాలు ఒక గుర్రములు, మనస్సు అనేది కళ్యం, ఆ విషయ వాసనలు శబ్దస్వచ్ఛ రూప రసగంధాదులు అన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి మార్గాలు. ఎంతటి మహత్తరమైనటువంటి భావం. కాబట్టి తాను ధరించినటువంటి శరీరము తాను అనుకోవటమే అజ్ఞానం.
కాబట్టి ఆ శరీరాభిమానం వైదొలిగించుకొని ఒక్కతూరి అంతర్ముఖ వృత్తితో ఆలోచన చేస్తే నీ యొక్క స్వరూప స్థితి ఏమిటో నీకు బాగా అవగాహన కలుగుతుందని చెప్పేసి భగవంతుడు ఇక్కడ బాగా చక్కగా హెచ్చరిక చేస్తూ ఆ విధమైనటువంటి విచారానికి ముందు సకామ కర్మలు వదిలిపెట్టి నిష్కామ కర్మ చేయవచ్చు. ఏదైనా సరే మన వాళ్ళు అంటారయ్యా ఉపనిషత్తులు కర్మ నిషిద్ధంగా చెప్తూ ఉందంటే అక్కడ చెప్పినటువంటి విషయము సకామ కర్మను గురించి చెప్పారే గాని నిష్కామ కర్మను గురించి చెప్పాలి. కారణం ఏమిటంటే కర్మ రెండు రకాలుగా ఉంది. ఒకే కర్మ చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క భావాన్ని బట్టి మంచిని కలిగించచ్చు చెడ్డను కలిగించచ్చు. భగవద్గీతలో యజ్ఞదాన తపత్కర్మ పావనాన్ని మనీషిన అంటాడు. యజ్ఞం చేస్తే దానం చేస్తే తపస్సు చేస్తే మనిషి పావనత్వం కలుగుతాడయ్యా వాడు మోక్షం పొందుతాడు అంటాడు. అయితే యజ్ఞం చేసినటువంటి దక్ష ప్రజాపతి గట్టి ఏమైందండి భాగవతంలో మీరు ఇదే ఉంటారు. దక్షుడు చేసినటువంటి యజ్ఞం 33 కోట్ల దేవతలు కూడా అప్పురం అని చెప్పి ముక్కున వేలిడి చూశారు. అంతటి మహా గొప్ప యజ్ఞం చేశాడు. అయినా ఏమైంది వాళ్ళ యజ్ఞం? రణభూమిగా మారిపోయింది. తనకు ఉన్నతల పోయింది, గొర్రెతల వచ్చింది. అంటే ఏమిటి? యజ్ఞోహవై విష్ణు, యజ్ఞం భగవత్ స్వరూపం అన్నటువంటి భావనతో వీడు చేయలేదు కాబట్టి లోకానికంతా పరమ పూజ్యమైనటువంటి పరమేశ్వరుని తిరస్కరించి ఆయన అవమానం చేయాలన్నటువంటి దృష్టితో చేశాడు కాబట్టి ఆ యజ్ఞం కూడా అది మహారణభూమిగా మారిపోయింది. అలాగే దానం అనేది కూడా చాలా గొప్పదే. అదాన దోషేణ భవే దరిద్ర. దానం చేయని దోషముతో ఈనాడు మనం ఎక్కడెక్కడ చూస్తున్నా సరే ఫుట్పాత్ల పైన ఎక్కడెక్కడో ఉంటారు. తినేదానికి తిండి లేకనా అనే దిక్కు లేకుండా కట్టేదానికి బట్ట లేకుండా ఉంటారు. ఏం భగవంతుడు పక్షపాత కాదే? భగవంతుడు సర్వసమత్వం కలిగినటువంటి మహానుభావుడు. ఆయన ఒకరి పైన ప్రేమ, ఒకరి పైన ద్వేషం ఉండదు. తల్లికి ఏ బిడ్డందైనా ప్రేమ ఉంటుంది, దుర్మార్గునిపైనే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎప్పుడప్పాయుడు బాగుపడతాడు? అలాగే భగవంతుడు 1000 తల్లుల ప్రేమ కలిగిన వాడు కాబట్టి అందరికంటే కూడా దుర్మార్గుని ఎందుకు ఎక్కువ ప్రేమ? మరి ఎందుకు ఈ కష్ట నష్టాలు వస్తున్నాయంటే వాడు చేసినటువంటి పనుల వల్ల వాడు పొందుతున్నాడు. తల్లి చెప్తుంది ఆయన ఆ మార్గం పోదురా, చాలా కంపెనీ బాధ పడతావు, నూతిలో పడతావు అని చెప్తుంది. కానీ వినకుండా పోయేవానికి ఏం చేస్తాడండి? అలాగే శాస్త్రం అనేది కూడా ఒక నిర్ధారణ చేసి పెట్టింది. మన యొక్క జన్మ సంస్కార నిమిత్తమయ్యే 16 సంస్కారాలు వేదంలో కల్పించింది. ఆ ఎన్ని సంస్కారాలండి? ఏ ప్రాణికన్నా ఉందా? ఒక్క మానవునికి తల్లి గర్భంలో పడక ముందు కళ్యాణం మొదలుకొని, గర్భాధానం మొదలుకొని, అలాగే శ్రీమంతం మొదలుకొని, పుంసనవ్రతం మొదలుకొని, జాతకర్మ మొదలుకొని ఎన్ని సంస్కారాలండి? ఎందుకంటే మన పైన ఉన్నటువంటి ప్రేమ వేదమాతకు ఇంకా ఏ ప్రాణిపైనా లేదు. కాబట్టి మానవ జన్మ మహా ఉత్కృష్టమైనటువంటిది. రావటమే అపురూపం, వచ్చిన తర్వాత దాని విలువలు గుర్తెరగటమే చాలా గొప్ప. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి యొక్క ఈ మానవ జన్మను పొందిన తర్వాత ఒక్కతూరి భగవంతుడు మనకు చెప్తున్నా, నాయన నువ్వు మంచిగా తయారు కా, నువ్వు మనిషివై పుట్టినావు, మనిషిగా పుట్టినటువంటి వాడి మాధవ స్వరూపాన్ని పొందా. 6 అధ్యాయాల వరకు కూడా చెప్పారు అయ్యా ఆత్మ సంయమ యోగం. అది మరి కర్మయోగమేనా అంటే అది కర్మే. ఎందుకంటే ఆత్మ అంటే ప్రత్యేగాత్మ స్వరూపం పరమాత్మ గారు ఇక్కడ అంతఃకరణాన్ని గురించి చెప్పారు. కాబట్టి అంతఃకరణ సంస్కార నిమిత్తమయ్యే ధ్యాన యోగం అనేది ఉంది. మనం అనుకుంటుంటాం ధ్యానం చేయాలండి, ఫలాం చోట పెట్టాలా, ఇక్కడ పెట్టాలా, కంట తాలు నందు పెట్టాలా, నాసికాగ్రం పైన పెట్టాలా, కంట గుహరం నందు పెట్టాలా, త్రికూట స్థానంలో పెట్టాలి, ఇవన్నీ కాదు. ఎందుకంటే నిజమైనటువంటి యొక్క ధ్యానం దేనివల్ల చేస్తావు? మనస్సు వల్ల చేస్తావా? మనస్సు పరతంత్రమైనటువంటిదే. స్వతంత్రమైనటువంటి ఆత్మను ధ్యానించే శక్తి దానికుందా? ధ్యాన ప్రక్రియ అనేది మనం అవగాహన చేసుకోలేకపోతున్నామే గాని భగవంతుడు చెప్పాడు కదండి నాసికాగ్రం పైన పెట్టారు అంటే ఆ నాసికాగ్రం ఎక్కడో కూడా అవగాహన చేసుకోవాలి మనం. మనం నాసికాగ్రం అంటే ఆ ముక్కు కొర ముక్కు అని చెప్పి దానిపై దృష్టి పెట్టి చాలా మంది అలాగే నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. ఏమేమి చేస్తున్నారు? నాసికాగ్రం అంటే ఆ నాసికా పుటముల గుండా వచ్చిపోతున్నటువంటి యొక్క ప్రాణ ప్రాణ అపాయం ఏదైతే ఉందో ఆ ప్రాణ అపాన వాయువులు ఏవైతే ఉన్నాయో వాటిని గమనిస్తూ ఉంటూ నువ్వు ఏం చేయాల్సిన పని లేదయ్యా. మన పెద్దలు అంటారే ఊరుకుంటే దేవుడు, ఊగులాడితే దేవుడు. నువ్వు ఏం చేయనక్కర్లేదు. ధ్యానములో నీవు ఊరిక గమ్మున కూర్చో. గమ్మున కూర్చొని ఏం చేయాలండి అంటే ఏం చేయనక్కర్లేదు. అయ్యా మనకు సాధ్యంగా నేను కదలకుండా కళ్ళు మూసి కూర్చుంటే ఈ మనస్సు పోయి ఎక్కడో పర్యటిస్తుంది. ఆ మనస్సు బయటికి పోయిందని తెలుసుకోవడానికి అర్ధగంట సేపు పట్టిందంటే అక్కడ మనం మనస్సును పెట్టవలసిన స్థానంలో పెట్టలేదు. ఎందుకంటే ధ్యానం అనేది ఏదో కాదు, అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి నువ్వు నిర్మలంగా అంటే ఊరి కూర్చోమంటే అర్థం ఏమిటి, ఏ సంకల్ప వికల్పాలు లేకుండా, సంకల్పము వికల్పము ఈ రెండే మనస్సుకు ప్రాణాలు, ఈ రెండు వదిలితే మనసు అమనస్కమైపోతుంది, తన స్వరూపమైనటువంటి ఆత్మలో లీనమైపోతుంది అన్నమాట. సంకల్పము వికల్పము, సంకల్పం అంటే ఏమిటి, వికల్పం అంటే ఏమిటంటే సంకల్పం అంటే నీ అధీనములో ఉన్నటువంటి యొక్క వస్తువులను, భార్య బిడ్డలను, ధనేతరం ధనం నీ అధీనంలో ఉంటాయే, వాటినన్నింటినీ చింతన చేస్తుంటాడు వీడు. ధ్యానంలో కూర్చుంటాడు, బయట వాకి లేస్తున్నా లేదా, చెప్పులు బయట వదులుతున్నా, అంటే తనకు అధీనమైనటువంటి వస్తువులు చింతన చేస్తాడు. వికల్పం అంటే తనకు లేక ఇతరులకున్న వస్తువులు, తనకు మేడ లేదు, పక్కవానికి మేడ ఉంది, వాడి మాదిరి నేను ఎప్పుడు మేడ కట్టుకోవాలా, తనకు లేని వస్తువులు ఇతరులకున్న వస్తువులు ఎవడైతే యోచన చేస్తుంటాడో అవి కావాలని, అది వికల్పం. ఈ రెండు వదిలిపెట్టు, ఎందుకంటే ప్రారంభంలో అనేది ఉంటే నీకు రానే వస్తుంది. వాంచితంబులు కష్టంబులు సుఖం, కష్టంబులు వాంచితంబులు కాక చేకూరు భంగి, సుఖంబులను కాలాను సారంబులై లబ్ధంబులగుంగావునా. భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పే మాట, వృహా ఆయుష్ప్రమాణం భుజయందనదు. నాయన కష్టాలు రావాలని ఎవరన్నా కోరుకుంటారా? అయితే కష్టాలు రాకుండా ఎవడైనా జీవితంలో మనగలిగాడా? రామునికి వచ్చాయి, కృష్ణునికి వచ్చాయి, నరచక్రవర్తికి వచ్చాయి, హరిశ్చంద్రునికి వచ్చాయి, ఎవరికి కష్టం రాకుండా ఈ లోకంలో ఉన్నారంటే ప్రతి పుట్టిన ప్రతి ప్రాణి కూడా కష్ట నష్టాలు అనుభవిస్తూనే పోతున్నా. కాబట్టి అబ్బాయ్, నువ్వు ఎట్లా వాంఛితంబులు కాక కష్టంబులు చేకూరు భంగి, నువ్వు కోరకపోయినా కష్టాలు ఎలా వస్తూ ఉన్నాయో అలాగే సుఖంబులను కాలానుసారంబులై లబ్ధంబులగుంగావున. సుఖం కూడా నువ్వు కోరాల్సిన అవసరం లేదయ్యా, కాలాన్ని అనుసరించి వస్తుంది. బహుళ ఏకాదశి శుద్ధ ఏకాదశి మనం కోరితే వస్తున్నాయా? కాలాన్ని అనుసరించి వస్తున్నాయి. ఇది అమావాస, ఇది పౌర్ణమి అని చెప్పి వస్తున్నాయంటే నీ ఇచ్చతో రావటం లేదు, కాలాన్ని అనుసరించి వస్తుంది. కాబట్టి ఏడేళ్ల బాల ప్రహ్లాదుడు చెప్తున్నాడు, అబ్బాయ్ నువ్వు ఈ సుఖాల గురించి ఎందుకయ్యా వెసలపడతావు, ఎందుకు నువ్వు మనస్సునంతా నగ్నం చేసుకుని వాటిని గురించి అరులు సాచుతావు, ప్రారంభంలో ఉన్నది ఎక్కడికి పోదు. కాబట్టి నువ్వు వృధా ఆయుష్ప్రమాణంబు చేయందగదు. కాబట్టి వృధాగా కాలం భగవత్ స్వరూపమైన కాలాన్ని వృధా చేయొద్దునాయన, మనసు సత్తితిలో పెట్టుకో. కాలానులో కాలానుగుణ్యంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి కష్టసుఖాలు. కష్టసుఖాలు చూస్తున్నటువంటి సాక్షులే గాని నువ్వు కష్టము కాదు సుఖం కాదు, ఆ రెండు నీ ఎందు కల్పితమై చూస్తున్నాయి. ఒకసారి బాగా ఆలోచన చేసుకో. కాబట్టి ఆ విధమైనటువంటి పరమ పునీతమైనటువంటి యొక్క భావనా శక్తి భగవద్గీత మనకు ఆ మొదటి అధ్యాయం అంటే సత్యం అదేమిటి, కర్మసత్కం అంటారు. కాబట్టి కర్మసత్కం సక్రమంగా ఎవరైతే అవగాహన చేసుకోగలుగుతారో, కర్మ యొక్క రహస్యాన్ని అవగాహన అవుతుంది కాబట్టి కర్మ చేస్తున్నప్పటికీ కర్మ యొక్క లేపనం అందిస్తారు. అలాగే దానం అనేది కూడా అదాన దోషం వల్ల వచ్చిందే. అలాగే యజ్ఞ దాన తపకర్మ, తపస్సు అంటే తపసా కిలిపిషమంతి, తపస్సు చేస్తే కిలిపిషం పాపం నశిస్తుందన్న భద్మాసుడు తపస్సు చేశాడండి, పాపం పోయిందా? తపస్సు చేసి సాక్షాత్కరించినటువంటి పరమేశ్వరుని వరాలు కోరాడు. ఏమి అయినా నీ తపస్సుకి మెచ్చాను, ఏం వరం కావాలి కోరుకోమంటే ఏం కోరాడండి వీడు? ఎవరి తలపైన అస్తం పెడితే వారంతా భత్వం కావాలన్నాడు. ఇది తపస్సేనా మరి? సరే గోవా శంకర్ ఇచ్చినా కొమ్మన్నాడు, నువ్వు ఇచ్చింది ఏమి నేను తీసుకుంది ఏమిటో ఒక్కటి ప్రాక్టికల్ నీ మీద పెట్టేస్తాను. ఆయనైనా సరే నా తల తప్ప అందులో పాపం, ఎందుకంటే భక్తుల పరాధీనుడు కదా. సరే ఎవరి తలపైన నేను హస్తం పెడితే వాళ్ళంతా భస్మం కావాలంటే ఇచ్చినా పొమ్మన్నారు, నువ్వు ఇచ్చిందేమిటి నేను తీసుకుందేమిటి, వాళ్ళతో ట్రయల్ చేస్తుస్తానని చెప్పేదండి. ఆయన పైన హస్తం పెట్టేదానికి ప్రయత్నం చే, అదే మన వాళ్ళు అంటారు భస్మాత్మని హస్తం అంటారు, అంటే మేలు చేసిన వాడిని కూడా పతనం చేసేవాదానికి కదా. సరే తర్వాత ఆయన గాలికి బుద్ధి చెప్పడం, మహావిష్ణు మోహిని అవతారంతో రావటం, వారి తలపైకే వారి చేతులు పోయేటట్లు చేసి వారిని భస్మం చేశారు. అంటే కారణం ఏంటి, యజ్ఞం గాని దానం గాని తపస్సు గాని గొప్పయే, కానీ ఆ యజ్ఞ దాన తపకర్మలు చేస్తున్నటువంటి భావం కూడా గొప్పగా ఉండాలి. భావగ్రాహి జనార్దన, నువ్వు ఏ కర్మలు చేస్తున్నావో చూడు, ఏ భావనతో చేస్తున్నావో చూస్తాడు. కాబట్టి ఇక్కడ మనం భావానికి
గొప్పతనం ఇయ్యాలా, భావాన్ని గొప్పగా పెట్టుకోవాలా. స్థితి సంపద లేకపోవచ్చు, యజ్ఞం చేయలేకపోవచ్చు, యాగాలు చేయలేకపోవచ్చు, కానీ ధనానికి దరిద్రత రాదు. భావానికి ఏం దరిద్రత ఉందండి? హాయిగా కూర్చో, అయమాత్మా బ్రహ్మ అహం బ్రహ్మస్మి నువ్వు కాకపోయినా అనుకో, నువ్వు కాశీకి పోలేకపోయినా సరే, కాశీకి పోవాలనుకుంటే పుణ్యం అండి. ఎందుకు? భావమే అంత. ప్రపంచం ఉందనుకోవటం భావమే, లేదనుకోవటం కూడా భావం. కాబట్టి ఆ భావం అనేది ఎప్పుడైతే పవిత్రంగా పెట్టుకుంటావో అప్పుడు నీకు మహత్తరమైనటువంటి శక్తి కలుగుతుందని చెప్పి ఉపాసనా పద్ధతిలో 7వ అధ్యాయం మొదలుకొని 12వ అధ్యాయం వరకు కూడా భక్తి తత్వంలో చెప్తాడు. భావ పునీతం చేసింది. ఎప్పుడైతే కర్మ నిష్కామమైపోయి భావం ఏకాగ్రత చెందుతుందో జ్ఞానం అప్రయత్నంగా కలుగుతుంది. నువ్వు కోరనక్కర్లేదు, ముక్తి నీ స్వరూపం. ఎవడో ఈ మధ్య సంజీవ్ రెడ్డి దగ్గర ఏమయ్యా నీ కులమేదన్నాడు సంజీవ్ రెడ్డి గారు. నీ కులం ఏమిటంటే, వాడు అంటూనే ఉన్నాడు సంజీవ్ రెడ్డి అని. మళ్ళీ కులం అడుగుతున్నాడంటే వాడంత మూర్ఖుడే లేడు. అలాగే సత్వరూపమైనటువంటి జ్ఞానం నీ రూపమై ఎందుకోరు కూడా దాన్ని విస్మరించి నీవు కానటువంటి యొక్క దేహాత్మబుద్ధితో నువ్వు నీ రూపాన్ని భావిస్తున్నావంటే అదే మూర్ఖత్వం. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి యొక్క జ్ఞానాన్ని తంటి బిడ్డను ఏలు పట్టుకుని మేరమెట్లపై ఎక్కించే తల్లిలాగా ఈ మహత్తరమైనటువంటి భగవద్గీత చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు తనలో లీనం చేసుకునేంతవరకు కూడా మహత్తరమైనటువంటి బోధ చేస్తున్నటువంటి భగవద్గీత. అలాంటి మహత్తరమైనటువంటి జ్ఞానం అమ్మగారు చాలా మంచి గొప్ప భావంతో ఇక్కడ జరుపుతున్నారు. చాలా సంతోషం. అలాంటి పరమ పునీతమైనటువంటి భావాన్ని గొప్పగా పెట్టుకోండి. భావానికి దరిద్రత ఎవరికి లేదు. ధనానికి లోపం ఉండొచ్చు, ధాన్యానికి లోపం ఉండొచ్చు, భావానికి ఏం దరిద్రం అండి? హాయిగా కూర్చో, అయమాత్మా బ్రహ్మ అహం బ్రహ్మస్మి. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నువ్వు బ్రహ్మవే. నువ్వు అనుకున్నా ఉంటే ఇంకెంత గొప్పతనం అని చెప్పి ఆ విధమైనటువంటి మహత్తర విషయాన్ని బోధిస్తుంది. అలాంటి యొక్క భగవద్గీత మహోత్కృష్టమైనటువంటిది. ప్రతి వ్యక్తి కూడా, భారతీయులకే కాదు, పుట్టిన ప్రతి మానవుడు కూడా భగవద్గీతను అధ్యయనం చేస్తే వారి జన్మ సార్థకరమైపోతారు. ఇతర మతాలున్నాయే, అవి ఒక వ్యక్తి కలం పెట్టి రాసినటువంటి, ఒక వ్యక్తి బుద్ధి గుహలో నుంచి వెలికి వచ్చింది. కానీ మన మతం అలాంటి కాదు. స్వయంభో సృష్టికి పూర్వమే భావ తరంగముల చేత ఉద్భవించినటువంటి మహత్తరమైనటువంటి సనాతనమైన ధర్మం అంది. ఆ సనాతనమైనటువంటి ధర్మ రహస్యమే భగవద్గీతలో భగవంతుడు హెచ్చరిక చేశాడు. కాబట్టి అలాంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క ఆ ధర్మమే యావత్ సృష్టికంతా కూడా అధిష్టానమైనటువంటి యొక్క గురుపీఠాన్ని వహించి ఆనాటి నుండి నేటి వరకు కూడా పరంపరగా వస్తూ ఉంది. అలాంటి యొక్క పీఠాన్ని నిర్వహించినటువంటి యొక్క కాళీ వరప్రసాద్ బాబాజీ గారు కూడా అలాంటి మహత్తరమైనటువంటి యొక్క ఎంత బాగా ఇళ్ళ శిష్యకోటిని తయారు చేశారు. మన ఆ తత్వం ఒక్కటి దాని బాగుపడేవాడికి, వినేవాడికి ఒక్కటి దాదు, వినడానికి ఎంతైతే లాభం. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి యొక్క శిక్షక్తి భగవంతుడు మీ అందరికీ ప్రసాదించుగాక. హరి ఓం.